ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి లేని నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్య సాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. బ్రతుకు బాటలో తప్పటడుగులు వేసే లేత ప్రాయంలోనే మానవుడు ప్రతి అడుగును అతి జాగ్రత్తగా స్థిరముగా ఆత్మవిశ్వాసంతో వేయడం నేర్చుకోవాలి. ఆ విధంగా నడక సాగితేనే భవిష్యత్తులో అతడు ఉత్తమ పౌరునిగా సుఖశాంతులను అందుకోగలడు. ఈ శిక్షణను మానవ శిశువు తన అవ్వ తాతల ఒడిలో పొందుతాడు. ఆ వృద్ధులు చిన్నారి పొన్నారి చిట్టి పాపలను చెరదీసి వారికి ప్రహ్లాదుని భక్తి, హనుమంతుని కార్యదీక్ష, హరిశ్చంద్రుని సత్యనిరతి, అంబరీషుని శరణాగతి, సీతా సావిత్రుల పవిత్రతను చిన్న చిన్న కథల రంగరించి అందిస్తారు. ఈ ఉత్తమ కథాశ్రవణం బాలబాలికలను కలకాలం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే వ్యాధుల నుండి కాపాడే కవచం వలె, ఒక దివ్యౌషధం వలె పరిచేస్తుంది. నాహం మనుష్యో న చ దేవ యక్ష న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర న బ్రహ్మచారి గృహీవనస్థ అహం సత్యబోధక సత్యం శివం సుందరం. సత్యబోధకుడిగా భగవాన్ బాబావారు దేశదేశాల నుండి తరలివచ్చిన విభిన్న మతాలకు జాతులకు చెందిన అశేష ప్రజానీకాన్ని కథలతో పాటలతో మిళితమైన సంభాషణ సందేశామృతములను అందించి సంతృప్తిపరిచేవారు. తాము అందించే సందేశంలో ఏదైనా అంశం శ్రోతలకు అర్థం కాలేదని గుర్తించిన వెంటనే ఒక చిన్న కథ అంటూ కథ ద్వారా విషయాన్ని విపులీకరిస్తారు. స్వామి ఉత్తమోత్తమ కథకులు. అభినయాత్మకంగా సరళ సుందర శైలిలో హృదయాలకు హత్తుకునే రీతిలో చెబుతారు. ప్రతి కథ మనలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. ప్రతి కథ మానవ జీవితాశయము అనుభవమనే గని నుండి త్రవ్వి తీయబడిన రత్నములు. ఒక పర్యాయం స్వామి తమ దివ్యోపన్యాసంలో భక్తి జ్ఞానము యోగములకు నిర్వచననిస్తూ అసలైన అర్థమును చెప్తూ సన్యాసము అనగా ఏంటో వివరంగా ఇలా చెప్తూ వచ్చారు. అసలైన యోగమనగా మనసు యొక్క చంచలత్వాన్ని అదుపులో ఉంచడం అని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించి కష్ట సుఖములందు లాభ నష్టములందు మనసును సమస్థితిలో ఉంచడమే యోగమని, అద్వైత దర్శనం జ్ఞానం అనగా సృష్టియందు ఏకత్వాన్ని గుర్తించాలని అన్నారు. అసలైన సన్యాసము మన గుణాలను పరివర్తన గావించడమే కాని వస్త్రములను మార్చడం కాదని అన్నారు. మన మనసు మారాలి అంతేగాని వట్టి కాషాయ వస్త్రములు ధరించడం సన్యాసం కాదని, ఇంద్రియాలను అధిగమించి కోరికలకు అతీయుడైన వాడే అసలైన సన్యాసి అని స్వామి వెల్లడి చేశారు. ఈనాటి సన్యాసులకు గృహస్థుల కన్నా ఎక్కువ కోరికలున్నాయని అన్నారు. ఎవరైతే భగవంతుని పాదములకు తన సర్వస్వాన్ని అర్పించి దేహాభిమానము అహంకారములను విడి యోగమునాచరించిన వాడే అసలైన సన్యాసి అని అన్నారు. దీన్ని వివరించడానికి స్వామి ఒక చక్కని చిన్న కథను చెప్పారు.
సర్వసంగ పరిత్యాగుల వలె కనిపిస్తూ కాషాయ వస్త్రములను ధరించి ఎన్ని విధమైనటువంటి అహంకారం అహంకారములను కూడా విడవలేకుండేటువంటి యొక్క వ్యక్తులు ఎంతమంది కనిపించటం లేదు మనకు. ఆదిశంకరుల వారు జైత్రయాత్ర కొంత బయలుదేరి తన వేద పారాయణమును వేదం యొక్క దీనిని కూడాను మంత్రార్థాన్ని కూడాను ప్రబోధించడానికి దేశ పర్యటన జరుపుతూ వచ్చాడు. మండన మిశ్రుణ్ణి కలిచాడు. అతనితో వేదములంతా చేశాడు. అతని ధర్మపత్ని ఉభయ భారతి, ఆమె మహాజ్ఞాని. ఆమె సర్వసంగ పరిత్యాగి అయి ఒక ఆశ్రమం నిర్మించుకుని అందులో స్త్రీలందరినీ చేర్చుకుని స్త్రీల యొక్క ధర్మం ఎటువంటిది అనేటువంటిది నిత్యము ప్రబోధిస్తూ వచ్చేటువంటిది. ఒకనాడు తన శిష్యులతో గంగా స్నానంకు వెళుతుండాలి. ఒక చెట్టు నీడ ఒక సన్యాసి తన నీరు త్రాగేటువంటి కుండను తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు. అనగా అది ఎక్కడైనా ప్రక్కన పెడితే ఎవరైనా తీసుకుని పోతారేమోని తన తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు. ఉభయ భారతి చూచింది. తన వెంట వస్తున్నటువంటి శిష్యుని గురించి చూచారా, ఈ సన్యాసి సర్వసంగ పరిత్యాగి అయిపోయి కట్టకరపటికి ఒక కుండనైన కూడా విడవలేకుండా పోతున్నాడు. ఇతని కుండపైన ఎంత అభిమానం ఉంటుండాది, ఇంతటి అభిమానం ఉన్నటువంటి వాడు వైరాగ్యం ఏ రీతిగా పూనగలడు. ఈ మాట విన్నాడు ఆ సన్యాసి. తదుపరి ఆమె స్నానం చేసి తిరిగి వస్తుంటుండాలి. ఆ కుండను తీసి ఈ వస్తున్నటువంటి దారికి పారవేశాడు ఆ యొక్క సన్యాసి. అయ్యో, కేవలం అభిమానం మాత్రమే అనుకున్నాను, ఈ సన్యాసికి అహంకారం కూడా ఉంటుండాలి అన్నది. అనగా ఏమిటి, నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకోవటం కోసమని ఆ కుండను విసిరి పారవేయటం అహంకారమైపోయింది. లోకాభిమానము కలిగినటువంటి వారు ఎన్ని విధమైనటువంటి సాధన చేసి ప్రయోజనమేమిటి? అప్పుడు ఆమె ఉభయ భారతి సన్యాసికి చెప్పింది, అన్ని వదిలినటువంటి వానికి ఈ అభిమానం అహంకారం అహంకారం ఎందుకు, ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించింది. అప్పుడు ఆ ఋషి ఆమె పాదములపై పడి, ఈ అహంకార మమకారం నేటి నుంచి నేను వదిలి సర్వసంగ పరిత్యాగినై నేను జీవిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు.
అది ఆగస్టు 19, 2002 స్వామి రేడియో సాయి స్టూడియో ప్రథమ వార్షికోత్సవానికి ఇక్కడ మన స్టూడియోకి రావడం జరిగింది. స్వామి అందరినీ ఆశీర్వదించి అన్ని పర్యవేక్షించి పిల్లలకు ఆనందాన్ని అందించారు. ఆ సందర్భంలో స్వామి తమ అనుగ్రహ భాషణాన్ని అందిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో పొదుపు గురించి స్వామి మాట్లాడుతూ ఇలా అన్నారు, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ ఎలిమెంట్స్. స్వామి ఈ విశ్వానికే జగద్గురువు. స్వామి చెప్పే ముందు చేసి చూపిస్తారు. డు నాట్ వేస్ట్ వాటర్. పంచభూతములలో మనకి ఏది సమయానికి సమకూరకపోయినా ఇబ్బందుల్లో పడతాం. నీటి సమస్యను ఎదుర్కొన్న వానికే నీటి విలువ తెలుస్తుంది. స్వామి కూడా ఈ నీటిని వృధా చేయకూడదు అని చెప్పడానికి తానే ఒక చక్కని ఉదాహరణగా నిలిచారు. అదెలాగో తెలుసుకుందాం.
ఇప్పుడే ఒక చిన్న పదం ఒక జరిగింది. రూములో ఉంటున్నప్పుడు వార్డెన్ శివశంకర్ సాయి, స్వామి మీ కన్ను కొంచెం ఇక్కడ ఎర్రగుంది అన్నాడు. నేను చెప్పాను అది నా పొరపాటే అని అన్నాను. మీ వల్ల నేను వాటర్ వేస్ట్ చేయను. ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు. ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతాను, తిరిగి దాన్ని టైట్ చేస్తుంటాను. కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు. ఒక్కైనా నీరు నేను వ్యర్థం చేయను. ఎందుకనగా గంగా దైవ స్వరూపము, గాలి ఫ్యాన్ వేస్తారు తక్షణమే నేను ఆపివేస్తుంటాను, స్విచ్ వేస్తారు పని లేకపోయినా రాత్రంతా వెలుగుతూనే ఉంటుంటుంది, ఇప్పుడు కావాలప్పుడు వేస్తాను తక్షణమే తీసేస్తాను. ఇది లోభితనం కాదు, నేను పిసినారి కాదు, నేను త్యాగే. కానీ వ్యర్థం చేయకూడదు.
మానవుడు అజ్ఞానాంధకారంలో మునిగి తన నిజతత్వాన్ని గుర్తించలేకపోతుంటాడు అంటారు స్వామి. దీనికి కారణం మనిషి కేవలం ప్రవృత్తి మార్గంలో పయనిస్తుండడం వల్లనే, అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించిన విషయములలోనే మక్కువ చూపడం. కాని భగవంతుని గ్రహించడానికి నివృత్తి మార్గాన్ని అనుసరించడం ఎంతైనా అవసరం, అనగా అంతరంగంలోకి ప్రవేశించడం. స్వామి మనకి చెప్తూ ఉంటారు, హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అండ్ హెడ్స్ ఇన్ ద ఫారెస్ట్ అని. స్వామి లౌకికమైన విద్యను ఒక చేతినందు పట్టుకుని మరొక చేతిలో ఆధ్యాత్మిక విద్యను పట్టుకుని మనకి బోధన చేశారు. ఈ విషయమై స్వామి కృష్ణుని ఉదాహరణనిస్తూ భగవంతుడు ఏ పని చేసినా అది ఆధ్యాత్మిక సత్యాలను సూచిస్తుంది, తాను ప్రవృత్తి మార్గంలో నడిచినా తను బోధించేది మాత్రం నివృత్తి తత్వమే.
ఒకనొక సమయం లోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు. ఆనాడు కాని ఈనాటి ప్రజలు కృష్ణుని యొక్క లీలలు కాని అతని యొక్క చర్యలు కాని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. కాని అప్పటికి శ్రీకృష్ణుడికి వయసు 6 సంవత్సరములే. 6 సంవత్సరముల యొక్క బాలుడైనటువంటి వాడు ఏమిటి ఈ చర్యను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది? కాని అది కూడా వారి భావరాగముల యొక్క ఊహరే. భర్త లోపల పరుండినాడు, భార్య కూడాను లోపల ఉంటుండాలి. కృష్ణుడు పోయి తలుపు తట్టాడు, ఆమెకు అభిమానం ప్రారంభమైంది. కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది. కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు, ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును. నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి, తలుపు తీయునంతలోనే తత్తరమది ఎలనోయి కృష్ణ, తలుపు తీయునంతలోనే తత్తరమది ఎలనోయి, తలుపు తీతూ కొంతసేపు తాళుము కృష్ణ, కొంతసేపు ఆగుము కృష్ణ. కారణమేమిటి? పతిని దూరపోవలేదు మది సంధ్యముందునేము, తలుపు తీతు కొంతసేపు తాళుము కృష్ణ, కొంతసేపు ఆగుము కృష్ణ. కాని ఇంకా కొట్టు వచ్చాడు. కాని భర్త లేచాడు. భర్త లేచి తలుపు తెరిచాడు. కృష్ణుడు చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు. ఎత్తుకున్నాడు పాపం, ఎత్తుకుని లోపలికి వెళ్లాడు. భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు, నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది. కనుకనే కృష్ణుని యొక్క చేష్టలన్నీ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది. ఈ నివృత్తి ఎందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
కృష్ణునికి గోపికలకు ఉన్న మధురానుబంధాన్ని తెలిపే ఒక చక్కని పాటని ఇప్పుడు మనం విందాం.
ద్రోవిన పిల్లన ద్రోవితో పల్లన మిల్లన రావిన ద్రోవిన పిల్లన ద్రోవితో పల్లన మిల్లన రావిన గోపాల రావిన గోపాల రావిన పిల్లన ద్రోవితో పల్లన మిల్లన గరికైన కొరకవంట కన్నయ్యా నిన్ను కానకపోతే గోపెంబల కన్నులు కూతవంట ఓ మాధవాణి ఆరాధనేతన్ ఓ మాధవాణి ఆరాధనే తన ఆధారమై రాధావే గోపాల గోపాల కల్లని ద్రోవిన పిల్లన ద్రోవితో పల్లన మిల్లన రావి నీ పెదవి మధుడు బ్రోలకు ఆనాడే వేణువునైతే నీ పెదవి మధుడు బ్రోలకు ఆనాడి గోపికనే ధనించితే నీ చెలిమి భాగ్యము నోమకున్నే అలనాటి లీలలు మరల చూడా బాల గోపాలం వేచేనయ్యా గోపాల
ఒడి మన ప్రథమ బడి, తల్లి ప్రథమ గురువు, తండ్రి మన మార్గదర్శి. అందుకే స్వామి తరచూ తమ ఉపన్యాసములలో పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించాలని చెప్తూ ఉంటారు. భారతీయ సంస్కృతికి మూలాధారమైన వేదాలలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పబడి ఉంది. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాధనమాప్నోతి ధనాధర్మం తతత్సుఖం. విద్య మనలో వినయ విధేయతలు, సంస్కృతి సంస్కారాలను పెంపొందింపచేయాలే గాని అహంకారాన్ని గర్వాన్ని కాదు. తల్లిదండ్రులను మొట్టమొదట గౌరవించాలి. తల్లిదండ్రులను సంతోషపెట్టలేనివాడు భగవంతుడిని ఏమాత్రం సంతోషపెట్టలేడు అని స్వామి అన్నారు. ఎవరైతే వారి తల్లిదండ్రులను గౌరవించి వారిని ఆనందపరుస్తారో వారే నిజమైన బిడ్డలనిపించుకుంటారు. ప్రపంచంలో శాంతి సౌఖ్యాలు నెలకొనాలంటే మనం మన తల్లిదండ్రులను గౌరవించి ఆనందపరచాలి. తాము తల్లిదండ్రులపై ఏ విధమైన భావాన్ని వ్యక్తపరుస్తావో అదే తమ జీవితంలో కూడా ఎదుర్కొంటావు. ఈ విషయాన్ని మనకి అర్థమయ్యేలా చెప్పడానికి స్వామి ఒక చిన్న కథను చెప్పారు.
ప్రేమ్చంద్ మహాకవి, అతని స్టోరీ లోపల ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి. అతనికి ఇద్దరు కుమారులు ఉండేటువంటి వాడు, వారు అలహాబాద్ లో చదువుతుండేటువంటి వాళ్ళు. ఈ ప్రేమచంద్ ప్రేమచంద్ భార్య కూడాను నయనతారకని పోతున్నారు. ఆ పోతూ పోతూ పిల్లలకు జాబ్ రాశారు, మీరు స్టేషన్ లో వచ్చి మమ్మల్ని చూడవలసింది అని. కానీ ఆ ప్రేమచంద్ ప్రేమచంద్ వైఫ్ స్టేషన్ కు వచ్చారు. చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఇద్దరు స్టేషన్ కు వచ్చారు. పెద్ద కుమారుడు వచ్చాడు, నాన్న నమస్కారం, అమ్మా నమస్కారం అన్నాడు. ఈ రెండవ కొడుకు ఏం చేశాడు, రెండు చదువులు పెట్టి హౌ ఆర్ యూ మమ్మీ, హౌ ఆర్ యూ డాడీ అన్నాడు. ఏమి నమస్కారం కాని వారికి గౌరవం కాని ఇవ్వలేదు. తక్షణమే ప్రేమచంద్ మనసు చాలా షాక్ వచ్చినట్టు అయిపోయింది. ఎక్కడ చదువుతున్నారు ఏమని క్షేమ సమాచారాలు మాట్లాడించారు. ట్రైన్ కదిలింది. పెద్ద కుమారుడు ట్రైన్ కదిలిపోయేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు. ఈ చిన్న కుమారుడు టాటా 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 అంటున్నాడు. సరే, ట్రైన్ కదిలిపోయింది, పిల్లలు వెళ్లిపోయారు. ప్రేమచంద్ చాలా అశాంతి అయిపోయింది. చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. బాత్రూమ్ పోయాడు, తిరిగి వచ్చాడు, తిరిగి పోతున్నాడు, చాలా అశాంతిగా ఉంటున్నాడు. భార్య అడిగింది, ఏమిటండి మీరు ఇంత అశాంతిగా ఉంటున్నారని. ప్రేమచంద్ చెప్పాడు, చూస్తివా, చిన్నవాడు మనకు నమస్కారమే చేయలేదు, చిన్నవాడు మనకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నాడు. ఆమె చెప్పింది, ఏదో పాపం చిన్నవాడు తెలియదులేండి, దానికి మీరు ఇంత ఎందుకు యోచన చేస్తారని. మరి బెడ్ విప్పాడు, పండుకున్నాడు, చూస్తివే మన చిన్నవాడు మనకు నమస్కారం చేయలేదు అన్నాడు. ఈ విధంగా అనేక పర్యాములు ప్రేమచంద్ర చెబుతూ వచ్చాడు. భార్య, ఎందుకండి నమస్కారం చేయటం వల్ల చేయకపోవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమిటి, మీరు ఇంత బాధపడకూడదు అన్నాడు. నా నిమిత్తం కాదు నేను చేస్తూ బాధపడుతుండేది, వాడి భవిష్యత్తు పాడైపోతుండాలి అన్నాడు ప్రేమచంద్ర. ఈనాడు ఏ యొక్క విద్యార్థి తల్లిదండ్రులకు గౌరవం ఇస్తాడో ఆ విద్యార్థి భవిష్యత్తులో వాడు చక్కని ఆదర్శం అనుభవిస్తాడు. అదే స్థితికి వచ్చింది. పెద్ద కుమారుడు బోర్డులో పాస్ చేశాడు, చక్కగా అలహాబాద్ హైకోర్టుకు జడ్జి అయిపోయాడు. వచ్చిన వారందరూ కూడా ఆ యొక్క పెద్ద కుమారుడు నమస్కారం చేస్తున్నారు. ఈ చిన్న కొడుకు అదే అలహాబాద్ లోపల కర్క పని చేస్తున్నాడు. వీడు వచ్చిన వారందరికీ వీడు నమస్కారం చేస్తున్నాడు. చూచారా, తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చినటువంటి యొక్క విద్యార్థి అందరి నమస్కారాలు అందుకుంటున్నాడు. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వనటువంటి కుమారుడు అందరికీ నమస్కారాన్ని ఇస్తున్నాడు. ఇదే చరిత్రలో మనకు చక్కని మాయని మచ్చ. కనుక మీరు ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత ఉన్నత పదవిని ఏరినప్పటికీ, మొట్టమొదట తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి. తల్లిదండ్రుల ప్రేమ చేత మీకు ఎంతో స్వాతంత్ర్యం ఇవ్వచ్చు, ఇచ్చినా కూడా నీవు ఆ యొక్క స్వాతంత్ర్యం ఉల్లంఘించక వారిని గౌరవించడానికి ప్రయత్నించాలి. వాళ్ల స్థాయి నుంచి వాళ్ళు మీకు ఆ విధమైన స్వాతంత్ర్యం ఇచ్చారు, కానీ నీ స్థాయి నుంచి నీవు వారిని గౌరవించాలి. కనుక మానవుడు నిత్య జీవితంలో ఏ విషయాన్ని, ఏ సమయమును, ఏ సందర్భము లోపల ఏ విధంగా మనము జీవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించి మున్ముందు మన జీవితం లోపల తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
ప్రస్తుత కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉందంటే మనిషిని కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం గావిస్తున్నాయి గాని విశాల భావాన్ని అభివృద్ధి చేయడం లేదు. ఒక ఏనుగు ఏ విధంగా తన శక్తిని తాను ఎరుగదో అదేవిధంగా మానవుడు తనలో ఉన్న దివ్యశక్తిని గ్రహించడం లేదు. కేవలం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే అభ్యసిస్తున్నారు. అందువల్ల యుక్తిని కోల్పోయి బ్యాడ్ కంపెనీ వల్ల పెడమార్గం పడుతున్నారు. ఈనాటి విద్యావంతులు భగవంతుడే నిజమైన స్నేహితుడని స్వామి ప్రబోధిస్తూ మనం శక్తితో పాటు యుక్తిని కూడా ఉపయోగించాలి అంటూ ఒక చక్కని ఉదాహరణతో మనకి అర్థమయ్యేలా చెప్తున్నారు.
జగత్తులో ప్రతి మానవుడి నుంచి కూడా ఏదో అంతో ఇంతో మనం ఉపకారం అందుకుంటున్నాము. కనుక మనము అనేక యుక్తుల చేత మనము కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం. నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి, మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి, మ్యాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను. ఒక కొలం లోపల ముసలి జీవిస్తూ తన కాలం గడుపుకుంటూ ఉండాలి. ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి. ఆ వృక్షం పైన ఓ కోతి నివసిస్తూ ఉంటుండాలి. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము. ఈ ఫలమునంతా భుజిస్తూ ఉంటుంటారు. భుజించడము, కింద పడవేయటము. కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది. ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది. ఆ కోకడాయలు కూడా చక్కగా బలిచింది. కోతికి కోకడాయలకు చక్కగా స్నేహం ఏర్పడిపోయింది. ఈ కోకడాయలు చెప్పింది, ఓ మంకీ బావా, ఓ ప్రెగరిందా మంకీ, నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను, కనుక నీవు కూడా మా ఇంటికి ఒక దూరం చుచ్చి విందు మా విందును ఆరగించాలి అని. ఇది కోతికి ఆశ్చర్యం వేసింది. దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుండాలి అని అనుకుని కొద్ది యోచన చేసింది. ఈ మంకీ ఎక్కడిది, మానవునికి పూర్వపు జన్మమే మంకీ, కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి. ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికీ లేదు, మ్యాన్ కూడా లేదు. అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు. ఎంత కార్యమును సాధించాడు. సరే, ఇది ఒప్పుకుంది పాపం. నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి, నేను నీళ్లలో దిగలేను, నీవు నీళ్లను విడిచి గట్టుకు రాలేవు, కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది. నాకు ఇంత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి. సరే కూర్చుంది. సరిగా అటువైపున గట్టుకు చేరేకు కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క తోకడాయ తన రహస్యాన్ని. లేదు లేదు ఓ బావా, నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి, కనుక నా యొక్క వైపు ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చానన్నాడు. కోతి చాలా యోచన చేసింది. అరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయటువంటి నాకుడో సంతోషమే, నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు. నా గుండెను ఎక్కడి నుంచి అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అని. నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను, గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా. రివర్స్ వెనక్కి పోదాం పా, తీసుకుని వచ్చేసేస్తాను అన్నాడు. ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు, దండిగా ఉంది కానీ బుద్ధి లేదు. అది విద్యావంతుల వలె
ఉంటుంది. క్రోకడైల్ ఇస్ లైక్ మోడర్న్ ఎడ్యుకేషన్.
గుండెనిస్తుంది అనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా. గుండె ఇక్కడే నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది. ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా, ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్న. ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనించి, ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు. ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి. నా కష్టముని ఎందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా మా కాదు మనం చూడబడుతుంది. భగవంతునికి అర్పితం చెయ్యాలి. ఇది ఏ మన యొక్క ట్యాక్స్.
గ్రామ సేవయే రామసేవ అన్నారు స్వామి. మనం చదువుకున్న చదువులను గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలని స్వామి అంటారు. భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే మన గ్రామాలకు వెళ్లవలసిందే. అందుకే చదువుకున్న వారు విద్యావంతులు గ్రామాభివృద్ధికి పాటుపడాలి. గ్రామాలలో నివసించే అమాయక బీద ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించాలంటారు మన ప్రియతమ భగవాన్. దీనికి ఒక చక్కని చిన్న కథను స్వామి చెప్పారు.
ఒక గ్రామంలో లోభి మహాలోభి, లోభి తమ్ముడు మహాలోభి అన్న, వారు కావలసినంత ధనం పెట్టుకున్నారు. కానీ కాసైనా కడప దాటికి బయటికి వెళ్లదు, కడుపునకైనా కూడా సరి అయినటువంటి భోజనం భుజించరు, కావలసినంతా కూడా నూనె పెట్టుకున్నారు. లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంటు ఖర్చు అవుతుందో ఏమో అని భయం. ఒకనాడు సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు. ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం. 10 మైళ్ల దూరం ఉంటుండాలి. బస్సు ఎక్కితే 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకుని పోవటానికి ప్రయత్నించాడు పెద్దన్న. తెల్లవారుజామనే లేచాడు, ఏదో 2 గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు. అప్పుడు తమ్ముడికి చెప్పాడు, ఒక చిన్న ద్వీపమును అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు. ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్లాడు. ఇతను వెళ్లిపోయేటప్పటికీ ఈ తమ్ముడు లోపి కదా తక్షణమే ఆ దీపం మారిపేశాడు. ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు. దీంట్లో 3 మైళ్ళు నడిచిపోయాడు. తిరిగి 3 మైళ్ళు నడిచి వచ్చాడు. 6 మైళ్ళు అయిపోయింది. తలుపు తట్టాడు. ఎవరు తలుపు తట్టేది అన్నాడు చిన్న తమ్ముడు. నేను అన్నంరా అన్నాడు. ఎందుకు వచ్చావన్నాడు. నేను పోయే సమయం లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు తమ్ముడు చెప్పాడు, బ్రదర్ నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీవు వెళ్లిన తక్షణమే నేను ఈ దీపం ఆరిపేశాను. కానీ నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళు లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు నిశ్చుకోలేదా, క్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు. అప్పుడు అన్న చెప్తున్నాడు, బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా, ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను. ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు, తాను సుఖపడినటువంటి యొక్క ఈ దండధాన్యం ఎందుకు, ఎవరికైనా సుఖాన్ని అందించాలి తానైనా సుఖపడాలి, ఈ రెండూ లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము. మీరు విద్యను అభ్యసిస్తున్నారు, ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు, మన సమాజం లోపల, మన విలేజ్ లోపల, మన గ్రామము లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి, సమాజం యొక్క సంక్షేమాని కోసమని మీ చదువును ఉపయోగపెట్టాలి. కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. ఇది కేవలము డిగ్రీ అనేటువంటిది భిక్షా పాత్ర. ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం 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 అని బిగ్గు చేస్తున్నాం. మన చదువు మన పాదముల పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి, స్వయం కృషి జరగాలి, మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి, మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి, మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజీ అంతా కూడా కట్టించి చెప్పాలి. మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు, వాళ్ళకు పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించాలి, రోగములు రానివ్వకుండా చూసుకోవాలి, చిన్న పిల్లలకంతా కూడా మనం నేర్చుకున్నటువంటి విద్యను నేర్పాలి. ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
తన హృదయంలో దయన నింపుకున్నవాడే అసలైన మానవుడవుతాడు. సర్వజీవులయందు ఈ దయను మనం వ్యక్తపరచాలి. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. మనం సర్వజీవుల మీద చూపిన ప్రేమ భగవంతునికే అందుతుంది. ఏ విధమైన భావాన్ని మనం ఎదుటివారిపై వ్యక్తపరుస్తామో రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ అన్నట్టుగా వారు కూడా అదే భావాన్ని మనయందు చూపుతారు. దీనికి ఉదాహరణగా స్వామి మనకి చెప్పిన ఒక చిన్న కథను విందాం.
దయా అనేటువంటిది ఎంత గొప్పదంటే ఒక చిన్న ఉదాహరణంగా ఒక కథ ఉంటుండాలి. ఒక ధనవంతుని యొక్క గృహం లోపల పని చేసుకుంటూ బ్రతికేటువంటి ఒక పిల్లవాడు ఉండేటువంటి వాడు, కానీ ఆ ఇంటి లోపల పెట్టేటువంటి హింసలకు సహించుకోలేక భరించుకోలేక ఏదో ఒక తెల్లవారుజాము లేచినాడు వెళ్లిపోయినాడు. ఇన్ని బాధలు నేను కష్టాలు పడేటంటే ఏదైనా ఒక క్రూర మృగం వాతపడి దానికైనా కొంత ఆహారంగానైనా నేను అర్పితమైపోవడం చాలా మంది జరుగుతున్నాడు కారణమైతే బయలుదేరి వెళ్ళినాడు. ఎవరికంతా పడకూడదు, పడితే తిరిగి ఆ యజమాను రప్పిస్తాడు, కానీ తిరిగి శిక్షలు అధికమే అయిపోతాయి, కానీ తక్కువగా ఉండడానికి వీలు కాదు. కనుక అర్ధరాత్రి అంటే బయలుదేరినారు, అరణ్యంలో చేరిపోయినారు. ఎక్కడ మృగాలు ఉంటుంటాయో, ఎక్కడ దట్టమైనటువంటి యొక్క పొదలుగా ఉంటుంటాయో ఆ ప్రదేశానికి పోతున్నారు. ఏమిటి, జీవితం పైన త్యాగం వచ్చినప్పుడు భయం అనేటువంటిది దూరం అయిపోతుంటాయి. భయం ఏమాత్రము దగ్గర రావడానికి వీలుండదు. జీవితం పైన ప్రేమ ఉండినప్పుడే భయము అన్ని విధమైనటువంటి అనుమానాలు మన జీవితంలో వెంటాడుతుంటాయి. జీవితాన్ని ఏనాడు మనం త్యాగం అని చెప్పిన ధైర్యంగా మనం ఊహిస్తాము, ఆనాడే సర్వబలములు కూడా మన వెంట వస్తుంటాయి, సర్వ సహాయాలు కూడా మన వెంట వస్తుంటాయి. ఎందుకంటే అనుకోవటం ఉండేటప్పుడు దాని ఫలితం మరొకటిగా ఉండదు. పెళ్లిండు జరిగే సమయంలో పెళ్లి కూతురు మనంత నగలంతా పెడతారు. ఈ నగలంతా ఎందుకు వచ్చారయ్యా అంటే అందం కోసం పెట్టారు అన్నారు. అందం కోసం పెట్టిన ఆపదలు కూడా కలిగించవచ్చును, ఆపదలు కూడా తీర్చవచ్చు. అందం కోసం పెట్టిన నగలు ఏదైనా మన కష్టమైన స్థానం ఏదో కొంచెం తాకట్టు పెట్టేనా డబ్బు తెచ్చుకోవడానికి అవసరం వచ్చింది. ఈ నగరం ఉన్నాయనే దొంగల పడి వారికి ఆపదలు కూడా కలిగించవచ్చును. కారణం ఒక్కటైతే కాన అకారణాలు అనేకంగా ఉంటాయి. కానీ మనం త్యాగం అనేటువంటి విషయం లోపల అనేక సహాయాలు కూడా ఉంటాయి. ఆ అడవిలో పోతూ పోతుంటే ఒక సింహము గర్జిస్తూ ఉంటుంది. ఆ గర్జన యొక్క శబ్దం ఎక్కడ కావాలని తాను కొండవరకు ఏకాగ్రచిత్తుడే చూచినాడు. విన్నాడు, ఫలాని వైపు నుంచి వస్తున్నాడన్నాడు. ఆ గర్జన ఎక్కడి నుంచి వస్తున్నదో అక్కడ పరిగెత్తినాడు. పరిగెత్తి ఒక పొదలో అక్కడ పండుకున్నటువంటి ఒక సింహము తన కాళ్ళను ఎత్తి ఏదో అరుస్తూ ఉంటుండాలి. అబ్బాయి చక్కని ఆకలితో ఉంటుండాలి. ఈ ఆకలి సమయంలో ఒక భూతానికైనా నేను తృప్తికరంగా ఆహారం అయిపోవటము ఇది ఒక నా అదృష్టమే. అందులో ఒకప్పుడు మృగముల్లో ఒక సింహము చాలా రాజుకున్నారు. రాజుకే నేను ఆహారం కాక మరింత అదృష్టపడుతున్నాడు. కన్నులు మూసుకున్నాడు, దగ్గర పోయినాడు. అప్పుడు ఏమీ అనుకోలేదు, ఏ విధంగా కూడా నువ్వు గర్జించలేదు. ఇంకా అరుస్తూ ఉంటుండాలి, కన్నులు తెరిచి ఏమిటిరా పులి నా చెంతకు రాకుండా ఉంటుండాలని చూచినాడు. ఆ పులి ఒక్క కాలు సింహము యొక్క కాలు ఇంత లావుగా ఊది ఉంటుండాలి. అందులో చీము రక్తము అయిపోయి చాలా బాధపడుతుండాలి, పెద్ద పుండుగా ఉంటుండాలి. ఏమిటా అని చూస్తే పెద్ద ఈతముళ్ళు అందులో ఒకరు ఇరిగిపోయింది, అది రావడానికి వీలులేదు. ఆ సింహము కొరికి 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 తన నోటికి అందనంత వరకు కూడా కొరికిపోయింది, అది తివ్వటానికి వీలు. అప్పుడు చూచినాడు, సరే దీని బాధను తీర్చి దీని ఆకలిని తీరుస్తా అనుకున్నాడు. ధైర్యం చేసినాడు, వంగినాడు తన కాళ్ళలో ఉన్నటువంటి ముళ్ళును నోటితో గట్టిగా పెరికినాడు. ఎప్పుడైనా తిరుకొని ఏమైనా చేసుకొని అంత ధైర్యంగా వంగేసినాడు. ఆ ముళ్ళు ఎప్పుడు పోయిందో దాని చీము రక్తం పోయింది, దానికి కొంతవరకు బాధ తగ్గింది. బాధ తగ్గేటప్పటికి తోక అల్లాడించుకుంటూ అతని చెంతకు వచ్చింది. ఏమీ చెయ్యలేదు, అయ్యో నా అదృష్టం ఇంకా ఎన్ని కర్మలు ఉంటున్నాయో ఎన్ని బాధలు అనుభవించాలో, నష్టం రాసిన వ్రాత కన్న కలదా నువ్వేందుకు చింతి, ఈ యొక్క సింహానికి కూడా నువ్వు నాపై దయరాలేదే అనుకున్నాడు. తన చూడను తాను నిమిడినాడు. ఇంకేం చేస్తాడు, తిననటువంటి దాన్ని నోటి లోపలు తాను తలబెట్టడానికి వీలవుతుందా? ఒక గుర్రాన్ని 100 మంది అయినా కట్టగట్టి నీళ్లలో తీసుకుపోయి ముంచవచ్చును, నీళ్లు తాపేది ఎవరి తరం ఉంటుంది? తినాలని ఉద్దేశం సింహానికి ఉన్నప్పుడే తింటుంది, కానీ ప్రత్యేకంగా తాను బలవంతం చేసినప్పుడు తినడానికి వీలు కాదు. సరే మరొక మార్గాన్ని పట్టుకుని వెళ్లిపోయినాడు. ఈ రకమైనటువంటి జరిగినప్పుడు కొంత దినాల తర్వాత ఆ యజమానుకు ఏదో ఆ యొక్క అరణ్యానికి వచ్చినాడు. ఆ సింహం పట్టుబడిపోయింది. పట్టుబడినటువంటి సింహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఒక గుహలో పెట్టి తను కొంతవరకు పెంచుతున్నాడు. ఈ పిల్లవాడి కోసమని చెప్పని అనేక మంది తన నౌకర్లంతా కూడా వెతకడానికి పంపించినాడు. ఈ వెతికిన తర్వాత ఈ పిల్లవాడు కూడా చిక్కినాడు. చిక్కిన తర్వాత ఆ యజమానుకు చాలా క్రోధం అధికమైపోయింది. వీడిని చూడటానికి కూడా ఇష్టం లేకుండా వీడి ఇంత అనేక రకమైన కష్టాలకు మాకు గురి చేసినాడు కనుక దీన్ని ఆ సింహాన్ని కొండపై వేయమన్నారు. ఆ సింహం దగ్గరికి తీసుకుని పోతే ఆ సింహం చాలా ఆకలితో ఉండి అతని పైన వచ్చి దుమికినట్టుగా దగ్గరకు వచ్చింది. అతని వాసన చూచింది, నాకు దగ్గరికి పోయింది. అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపడ్డా, అనగా ఏమిటి, తనకు చేసినటువంటి యొక్క ఉపకారము సింహము తానుకును ఆ ఉపకారానికి పోల్పడింది, తూనుకుంది. ఈనాడు మృగములు కూడా ఉపకారానికి ఉపకారం చేస్తున్నాయి, కానీ మనుషులు ఉపకారం చేయటం లేదు. కారణం ఏమిటి, మృగముల కంటే హీనమైనటువంటి యొక్క భావాలు హృదయంలో పుట్టించుకుంటూ ఉన్నారు. ఏ వ్యక్తిని చూసినప్పటి కూడా మంచిని చూసే దాన్ని ధిక్కరించడం, ఎవరు చల్లగా తెల్లగా ఉంటున్నారంటే వారిపై అసూయభావం రావటం, మంచిని చూస్తే అవిశ్వాస పడటం, పెద్దవారినంతా కూడా కొన్ని విధమైనటువంటి అలక్ష్యంగా భావించుకోవటం, ఇవన్నీ కేవలము కలియుగ యవ్వన సన్నకాటకము అనేటువంటి కొత్త జబ్బుగా బయలుదేరింది. ఇలాంటి జబ్బునంతా కూడా నువ్వు కుదించడానికి ఎవరు సరైనటువంటి వారు అంటే ఒక్క భగవత్ అనుగ్రహాన్ని పొందినటువంటి సాధకులు తప్ప మరి ఎవరికి సాధ్యం కాదు.
మనకు భగవంతుడు ప్రసాదించిన వాటిలో ధనము, జ్ఞానము, గుణము ఇలా ఎన్నో ఎన్నెన్నో భగవంతుడు మనకి ఆ సిద్ధులు బుద్ధులు కల్పించినందుకు వాటిని సద్వినియోగపరచాలంటారు స్వామి. ఉన్న వస్తువులను గాని శక్తులను గాని సద్వినియోగపరిచినప్పుడు అవి మనకు సత్ఫలితాన్నిస్తాయి, అదే దుర్వినియోగపరిచినప్పుడు అవి దుష్ఫలితాన్నిస్తాయి. అందుకే మనం ఏదైనా పని తలపెట్టే ముందు వివేకంతో ఆలోచించి విచక్షణతో ప్రవర్తించి ఏది మంచిదో ఏది చెడో తెలుసుకుని కార్యాచరణలో పెట్టాలంటారు స్వామి. ఈ విషయమై
ముఖ్యంగా ఏది చేసినప్పటికీ ఏది పెద్దది ఏది చిన్నది, జ్ఞానమా పెద్దది లేక భక్త పెద్దది లేక త్యాగమా పెద్దది అని మీరు విచారించనక్కరలేదు. ఇది ఒక చిన్న కథ ఉందిట. ఒకనొక సమయం లోపల ధనము జ్ఞానము ఈ రెండూ బాగా పోట్లాడ్డాయన. నేను పెద్ద అంటే నేను పెద్ద అని పాట పోట్లాడ్డాయి. ధనం చెప్పిందట, అయ్యా
ధనమేగిన లేకపోతే పుట్టపర్తి ప్రయాణం కూడా నువ్వు చేయలేవు. ఏ గుంటూరు నుంచిలో నీవు పుట్టపర్తి పోవాలనుకుంటుంటే టికెట్కైనా నీ జోబిలో ధనం ఉంటుండాలి. ఒక సినిమా చూడాలంటే కూడా నువ్వు ఒక 4 అణాలు నీ దగ్గర ఉంటుండాలి. ఏదైనా ఒక ఎగ్జిబిషన్ పోవాలంటే 2 అణాలు టికెట్ అయినా కొనాలి. ఈ షో ఖాళీగా ఉంటుంటే నీకెక్కడ పోయినా గానీ ఏ ఎవ్వడు జాలి చూపేటువంటి వాడు లేడు. కనుక ధనమే ప్రధానము, నేను లేకుండా ఆగిపోతే జగత్తునందు ఒక్క క్షణమైనా ఉండడానికి వీలు కాదు అని ధనం చాలా గొప్పగా తనను తాను వర్ణించుకుందట. నానం చెప్పిందట, అయ్యో ధనమా, నీ యొక్క ఆకారమును మాత్రమే నీవు మెరిస్తే జ్ఞానము అనేటువంటి విచారణాశక్తి లేకపోతే నీ ధనం నిష్ప్రయోజనము అని. జ్ఞానమనగా ఏమిటి? ఇది 5 రూపాయల నోట, 1 రూపాయల నోట, 10 రూపాయల నోట, 100 రూపాయల నోట. ఆ విచారణాశక్తి నీలో లేకపోతే కేవలం బజార్లో వారేసేటువంటి గ్యాస్ పేపర్, న్యూస్ పేపర్ వంటిది నీ యొక్క ధనం యొక్క వెల. ఏం ప్రయోజనము? ఏదో ఇచ్చే సమయంలో కొంత వాడేమైనా నీ తెలివితేటలు గమనించుకోకుండా ఉండేటువంటి వాడైతే, అయ్యా ఇదిగో 10 రూపాయలు, 4 రూపాయలకు నువ్వు సామాన్ తీసుకున్నావు, ఇదిగో 6 రూపాయలను వాడేవాడిస్తాడు. నీ తెలివితేటలే కానీ గమనించినటువంటి వాడే అహంకారంలో ఉన్నావని అనుకుంటుంటే ఆ 10 రూపాయలు తీసుకున్నాడు, 1 రూపాయి అయ్యా నీకు సరిపోయింది పో అంటే నువ్వు నోరు మూసుకుని రావాల్సి వస్తుంది. కనుక విచారణాశక్తి, ఆ విచారణాశక్తి అనేటువంటి జ్ఞానమే లేకపోతే నీ ధనమునకు విలువే లేదు అని. లేదు లేదు లేదు, జ్ఞానం పెద్ద అని జ్ఞానం, ధనం పెద్ద అని ధనం, ఈ రెండింటికి నీ తమకు తాము వర్తించుకుంటూ కూర్చున్నారట. రెండూ చేరినాయి. మూడో వాడు ఎవడైనా ఒకరు కలిస్తే కదా న్యాయ విచారణ జరపాలి. పూర్వకాలం లోపల 2 పిల్లులంతా కొట్టాడుకొని, 2 కోతులు కొట్టాడుకుని ఒక పిల్లి దగ్గరికి వెళ్లాయట, 2 పిల్లులు కొట్టాడుకుని ఒక కోతి దగ్గరికి వెళ్లాయట. అదే రీతిగా ఈ రెండూ కొట్టాడుకుని పాపము ఒక కోతి దగ్గరికని వెళ్లలేదు, మహాసద్గురువు దగ్గరికే వెళ్లినాయి. వెళ్లేటప్పటికీ తాను అడట, అమ్మా మీరు వచ్చినటువంటి యొక్క విషయం ఏమిటి అని. స్వామి నేను ధనాన్ని అని చాలా గర్వంగా పలికిందట. నేను జ్ఞానమును, నేను జ్ఞానస్వరూపుని అని అది పలికిందట. ఎవరు పెద్దవారో, ఎవరు ప్రధానులో మీరే నిర్ణయం చేయండి అని ఆయన చెప్పాడట. అమ్మా ధనము గొప్పదని కాని లేక గుణ సంబంధమైనటువంటి జ్ఞానం గొప్ప అని కాని నిర్ణయం చేయడానికి వీలు కాదు. ఏది సద్వినియోగపడునో అదే గొప్ప, ఏది దుర్వినియోగపరచునో అదే చిన్న. జ్ఞానమైనా కూడాను దుర్వినియోగపరిస్తే దానికి విలువ లేదు. జ్ఞానమును కూడాను సద్వినియోగపరిచితివా దానికి వెల, ధనమును కూడాను సద్వినియోగపరిచితివా దానికి వెలని, దుర్వినియోగపరిచితివా దానికి వెలని. మన వినియోగంలో ఉంటుండాలి దీని మంచి చెడ్డలు అంతేకాని అది గొప్ప ఇది గొప్ప అని చెప్పడానికి వీలు కాదు.
మన నిత్య జీవితంలో ఎలా మసుగుకోవాలో స్వామి వివరిస్తున్నారు. మన మనసునందు కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవాలి, కాని విచక్షణారహితంగా ప్రవర్తించకుండా ఆలోచించి పనులను చేయాలని అంటారు స్వామి. వీటన్నిటికీ భారతీయ చరిత్ర సంస్కృతి యందు అనేక ఉదాహరణలను ఆధారం చేసుకుని మనం ఈ పాఠాలను నేర్చుకోవచ్చు. స్వామి కన్నా అందంగా దీనికి విశ్లేషణను ఎవరు ఇవ్వలేరు.
ఒకనొక సమయం లోపల భారతీయ చరిత్ర ఎందున్నటువంటి యొక్క మహా ఆదర్శవంతమైన కథ. గోరి మహమ్మద్ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు. ఒక పర్యాయం కాదు, 2 పర్యాయములు కాదు, 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు పృథ్వీరాజు పైన. ప్రతి పర్యాయం కూడాను ఈ గోరి అపజయాన్ని పొందుతూ వచ్చాడు. కట్ట కడపటికి తన యొక్క అహంకారము అణిగి కొంత మానవత్వాన్ని వహించి పృథ్వీరాజును శరణుజొచ్చాడు. పృథ్వీరాజు క్షమించి విశాల హృదయముతో ఆ యొక్క గోరిని వదిలిపెట్టాడు. కాని ఇంతటి అపకారం చేసినప్పటికీ, అటువంటి అపకారిని కూడాను క్షమించి ఉపకారం చేసి వదిలిపెట్టినటువంటి పృథ్వీరాజు పైన తన యొక్క దేశము దినదినాభివృద్ధి పొందుతూ వచ్చింది. కాని అతనికి నిద్ర పట్టలేదు. ఏ విధంగానైనా కూడాను పృథ్వీరాజును అంతం సాధించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని దినదినాభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు. జయసింహుని వశం చేసుకున్నాడు. అతని ద్వారా తిరిగి ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వెళ్లాడు గోరి మహమ్మద్. పృథ్వీరాజు ఎంతో గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు కనుక తిరిగి గోరి తనపైన యుద్దములకు వస్తాడనేటువంటి ఎలాంటి సంకల్పము లేకపోవటం చేత తాను అలక్ష్యంగా ఉండినాడు. అలాంటి అలక్ష్య పరిస్థితిని గుర్తించి ఈ గోరి యుద్దములో ప్రవేశించటం చేత పృథ్వీరాజు ఓడిపోయాడు. పట్టుపడినటువంటి యొక్క ఈ పృథ్వీరాజును పట్టుకుని గోరి నిర్దాక్షిణ్యంగా అతని రెండు కనులను తీసివేశాడు. చూశారా, 17 పర్యాయములు క్షమించినటువంటి యొక్క పృథ్వీరాజు యొక్క దీనిని కించిత్తైన కూడా నువ్వు కృతజ్ఞత తెలుపుకోకుండా, అలాంటి దయాహృదయుడైనటువంటి యొక్క పృథ్వీరాజు యొక్క నేత్రములే తీసివేసించాడు ఈ గోరి. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఉపకారం చేసినటువంటి వారికి ఏనాడైనప్పుడు మన జీవితంలో ఒక కృతజ్ఞతను మనం చూపించాలి. అయితే ఈ అపకారికులను ఉపకారం చేసేటువంటి విషయంలో కూడాను కొంత విచక్షణ జ్ఞానము కలిగి ఉపకారం చేయాలి. కనుక మనం చేసేటువంటి యొక్క సర్వకర్మను కూడాను పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకుని ఆ కర్మలో మనం పాల్గొనాలి.
భగవాన్ బాబా వారు తాము అనుగ్రహించే దివ్యోపన్యాసములలో ఆయా అంశములను సులభగ్రాహ్యం చేసే నిమిత్తం ఒక చిన్న కథ అంటూ కథ ద్వారా విషయాన్ని విపులీకరిస్తారు. స్వామి దివ్యోపన్యాసముల నుంచి గ్రహించబడిన కొన్ని అమృత గుళికలను మీరింతవరకు విన్నారు. స్వామి మానవ చరిత్రకు సాక్షీభూతుడు, సకల జీవులకు సనాతన సారథి. అందువలన స్వామి చెప్పే కథలు యుగ యుగాలకు దేశదేశాలకు చెందిన మహాపురుషుల, స్త్రీల, బాలల జీవిత చరిత్రలకు సంబంధించినవిగా ఉంటాయి. స్వామి అందించిన కథలను చదవడం, వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అవి హృదయాలను చల్లబరుస్తాయి, మస్తకములను జ్ఞానంతో నింపుతాయి, హస్తములను పవిత్ర కార్యములకు ప్రోత్సహిస్తాయి.
చెప్పిన కథలు భక్తులకి వినవనిధులు, బాబా చెప్పిన కథలు బ్రతుకును మార్చే సుధలు. వింటే కలగును వెదలు, చూసిన వెలుగును ఎదలు, కలి కల్మషములు కడిగి వేసి కరుణించే జీవనదులు.
ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభాపండపం నుండి వేద పఠనం, భజన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.